అనంగలతిక అనేది మణిద్వీపంలో ఉండే ఒక అమ్మవారి శక్తి పేరు అన్నమాట. మన్మధుడి భార్య రతీదేవిలో ఉంటుంది. అమ్మవారి యొక్క ఒక శక్తి కనుక ఆయన అమ్మవారి యజ్ఞం చేయటం వల్ల కూతురు పుట్టడం వల్ల అనంగలతిక అని పేరెట్టాడు. బంగారపు రంగులో తీగలా మెరిసిపోతూ ఉంటుంది ఆమె. ఒకనాడు ఆమె తన 8వ ఏట సముద్ర తీరం దగ్గరికి వెళ్ళింది. మా నగరం చుట్టూ సముద్రం ఉండడం వల్ల మాది సముద్ర ద్వీపం కనుక సముద్రం దగ్గరికి ఆడుకోవడానికి తండ్రితో వెళ్ళింది. సముద్రంలో 4-5 అడుగులు ఎత్తుండే ఒక గొప్ప విగ్రహం కొట్టుకొచ్చింది. అది అపూర్వమైన మణి విగ్రహం. ఆకాశం నుంచి నా అంతట నేనే స్వయంభూ విగ్రహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, దీన్ని పూజించుకునే మాటలు వినబడ్డాయి. అమ్మవారే ఆ విగ్రహం ఇచ్చింది అనుకుని అమ్మాయి సంతోషించింది. బాల్యం నుంచి ఆ పిల్లకి తల్లి అంటే ఎక్కువ భక్తి కనుక. అప్పుడు వాళ్ళ నాన్నగారు, మా మహారాజు అనంగసేనుడు, తన భవనంలో అంతఃపురంలో అద్భుతమైన పూజామందిరం నిర్మించి అందులో ఆ మణి విగ్రహాన్ని పెట్టాడు. ఒక కోణంలో చూస్తే లక్ష్మి, ఒక కోణంలో పార్వతీ, మరో కోణంలో సరస్వతి ఉంటారు ఆ విగ్రహంలో. ఆ విగ్రహాన్ని 8వ ఏట నుంచి 13 ఏళ్ళుగా అమ్మాయి పూజిస్తోంది. ఇప్పుడు అమ్మాయికి 21 ఏళ్ళు నిండాయి. 13 సంవత్సరములుగా ఏకధాటిగా పూజిస్తూ ఉంటుంది అమ్మాయి. 3 పూట్ల అమ్మవారిని చూడనిదే పచ్చి మంచినీళ్ళు కూడా తగదు, పచ్చి గంగ తాగదు. హఠాత్తుగా ఒక సంవత్సరం క్రితమో ఇంకో కొంత ముందో కానీ మా అంతఃపురంలోకి దొంగలు పడ్డారు. ఎలాగో కన్నం వేసి లోపలికి అడుగు పెట్టారు. ధనం కంటే ఎక్కువ విలువైన అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. ఆ విగ్రహం లేకపోతే మా రాజకుమారి దుఃఖించి, నా ఇంట్లో నేను నిరంతరం పూజించుకునే మా అమ్మ నాకు దూరం అయిపోయింది, ఇక నేను బతకని ఆత్మహత్య చేసుకుంటానన్నది. నేను ఆమె గురువుని, సన్యాస దీక్ష తీసుకున్న గురువుని నేను. చిన్నప్పటి నుంచి ఆ అంతఃపురంలో అమ్మాయి చేత పూజలు చేయించిన గురువుని నేను. నా చేతులతోటే ఆ పిల్లని పెంచాను, విద్యను నేర్పాను. నేను పురోహితుణ్ణి కూడా, సన్యాసం పుచ్చుకుని కూడా పౌరోహిత్యం చేస్తున్నాను, కేవలం అమ్మాయి మీద ఉన్న అభిమానం వల్ల, అమ్మవారి మీద భక్తి వల్ల. అప్పుడు అమ్మాయి నా దగ్గరకు వచ్చి, తండ్రి నేను చచ్చిపోతానంటే చావద్దమ్మా, ఇదేదో అమ్మవారి పరీక్ష, నిశ్చింతగా ఉండు నువ్వు. అమ్మ ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను, అమ్మవారి మీద ఒట్టేసి చెబుతాను, అమ్మవారి కోసం గాలిస్తాను, అమ్మని ప్రార్థించుకుంటూ అమ్మ దర్శనం చేసుకుని ఆ వార్త నీకు చెబుతాను అనగా, అయితే అమ్మవారు వచ్చేదాకా 3 పూట్ల 3 ఫలములు కాసిన పాలు తప్ప అన్నం తిన్నని ఒట్టు పెట్టుకుంది ఆవిడ. సంవత్సరం పైచిలుకు కాలం అయ్యింది. అప్పటి నుంచి పొద్దుట ఒక అరటిపండు, మధ్యాహ్నం అరటిపండు. అరటిపండు కూడా ఏదో ఇంత చక్కెరకేళి అరటిపండు కాదు, చిన్ని పండుట, బుల్లి బుల్లి పండు దొరికితే కొంతమంది పట్టుకొచ్చి ఇస్తారండి గురువు గారి కోసం, వెతికి పట్టుకొస్తారన్నమాట. అలాంటి ఒక చిన్న పండు, కొంచెం పాలు. పాలు అంటే మళ్ళీ బిందుడి పాలు తాగి ఉపవాసం ఉంటారు కొంతమంది. నేను సాయంత్రం ఉపవాసం అండి అంది ఒక ఆవిడ. ఏమిటి ఉపవాసం? 50 ఇడ్లీ, చట్నీ, నెయ్యి, మళ్ళీ ఉప్పుడు పిండిని, ఇది ఉపవాసం. ఎందుకంటే అన్నం తింటే ఆరోగ్యం, అన్నం కంటే పిష్టం ఎక్కువ బలం. అందుకని ఉప్పుడు పిళ్ళు, ఆ పిళ్ళు, ఈ పిళ్ళు, చట్నీలు వేసుకుని అయమ్మని పెసరట్టు ఉప్మా చేయించి తింటే, శనివారం వస్తే పెసరట్టు ఉప్మా కోసమా, పెసరు తినమన్నారు తప్ప పెసరట్టు తినమల్లా. ఇది దొంగ నాటకం ఉపవాసం అని ఈ నాటకాలు ఆడడం వల్ల ఉపయోగం లేదు. ఆహారమును స్వల్పముగా తీసుకుని ఇంద్రియ నిగ్రహంతో జపం చేయండి అన్నారు. అంతేగాని శనివారం అండి అంటే ఆయన శనివారం అయితే నాకు ఆదివారమా, ఎవరికైనా శనివారమే, మాకు మళ్ళీ శనివారం అండి, శుక్రవారం అండి అండం అన్నమాట. ఏమిటండి ఇంతకీ మీకు శనివారం అంటే, ఈ పూట ఫలహారం అండి, ఫలహారం అంటే బలహారం అని అర్థం అన్నమాట. ఇంక ఎన్ని కోరికలు అనుకుంటారు ఆ పూట. మళ్ళీ పిండి పడదు కొందరికి, పిండి మా ఇంటికి పెడతామండి, పిండి అయితే ఇడ్లీ పూరీ కూర చేస్తామండి, భోజనం చేస్తామని వాళ్ళు కూడా మళ్ళీ పూరీ కూర కనపడు కానీ ఈ పూట నేను భోజనం చేయనండి అని మళ్ళీ వంట వండి ఏడిపించడం. ఈ ఉపవాసాలు ఇవ్వటం అందువల్ల హాయిగా మీరు ఏం చేస్తారంటే, నేను ఈ మధ్యన ఉపవాసాలు తగ్గించి చేశాను, అందుకని హాయిగా శుభ్రంగా భోజనమే చేస్తాను, ఎందుకు వచ్చింది ఈ గొడవ, మళ్ళీ దీనికోసం పెసరట్టు వాడి చేత వేయించుకుని, నేతితో వేయించుకుని, జీడిపప్పు వేయించుకుని బాధపడే కంటే అవతల వాళ్ళు బాధపెట్టకుండా ఇతరుల ఇంటికి పెడితే ఎంత అన్నం తినేసి పడుకుంటే వదిలిపోతుంది. సరే ఏదేమైతేనే ఈవిడ మాత్రం నేను పాలే తాగుతానన్నది కానీ ఎంత బుల్లి ఉగ్గు గిన్నెడు పాలు తాగుతుందిట, 3 పూట్ల 3 ఉగ్గు గిన్నెలు పాలు, 3 బుల్లిపళ్ళు తిని బతుకుతుంది పాపం. ఆ అమ్మవారి అనుగ్రహంతో బతుకుతుంది కానీ ఇంకోళ్ళు ఎవరైతే, మరొకరైతే ఆ ఉపవాసానికి ఎప్పుడు వెళ్ళిపోతారు. పరమసుందరి మా అనంగలతిక లతలా సన్నబడిపోయింది, తేగలా అయిపోయింది. అందుకనే ఆవిడకి నచ్చ చెప్పి, ఈ విగ్రహం నేను ఆవిడకి పట్టుకెళ్ళకపోతే ఆవిడ ఉపవాసం చేస్తూ చచ్చిపోతుందేమో అని భయపడి ద్వీపాలు తిరిగి తిరిగి చూచాయిగా ఈ మీ నగరంలో ఒక అమ్మవారి విగ్రహాన్ని మీరు ఈ మధ్యన ప్రతిష్ఠించారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. గుళ్ళోకి వచ్చి చూశాను. చూడగానే నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నీవు పూజిస్తున్న ఈ విగ్రహమే మా అమ్మాయి యొక్క విగ్రహం, ఇది మా అనంగలతిక యొక్క విగ్రహం. 13 ఏళ్ళుగా ఆవిడ పూజిస్తున్న దివ్య విగ్రహం, అమ్మవారు తనంత తాను ప్రసాదించిన విగ్రహం. మహారాజా, ఆ విగ్రహాన్ని తెలుసో తెలియకో నువ్వు ప్రతిష్ఠించావు, కానీ అది ధర్మం కాదు. దొంగ సొమ్ము కొనడం కూడా తప్పే విషయం నీకు తెలుసు. దొంగలు అమ్మితే మాత్రం నువ్వేలా కొన్నావు. ఒకవేళ ఏ వర్తకుడో మాత్రం నీకు అమ్మితే మాత్రం అది నువ్వు తీసుకోకూడదు కదా. ఈ విగ్రహం లేకపోతే మా అమ్మాయి చచ్చిపోతుంది, ఆ విగ్రహాన్ని పెకలించి తీయించి మాకు ఇప్పిస్తే మేము పట్టుకెళ్ళి మా అమ్మాయికి ఇచ్చుకుంటాం అనగానే ఆయన 2 చేతులు జోడించి, మీరు చెప్పిందంతా సత్యమే, అందులో అసత్యం ఎందుకు అడతారు యోగులు. కానీ ఒకటి ఆలోచించండి, యంత్రప్రతిష్ఠ శాస్త్రోక్తంగా అపూర్వ రీతిలో ఇక్కడ చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఒకసారి విగ్రహం ప్రతిష్ఠించాక ఆలయం శిథిలం అయిపోతే మళ్ళీ కట్టించి ప్రతిష్ఠించాలి తప్ప అనవసరంగా విగ్రహం తీసి ఇంకో చోటకి పంపకూడదు. ఆలయం ఇక్కడే కట్టాలి, కడితే మళ్ళీ ఇంకో చోట కట్టకూడదు, అది మీకు తెలుసు. విగ్రహం పెకలించడం ఎంత పాపమండి, విగ్రహాలు పగలగొడుతున్న వాళ్ళకి తెలియట్లేదు కానీ వాళ్ళు ఈ ఇళ్లలో అందరూ నాశనం అయిపోతారు భవిష్యత్తులో, తెలుసు మీకు అది. నేను చాలామందిని చూశాను విగ్రహాలు పగలగొట్టిన ప్రతి వాళ్ళకి ఇదే భవిష్యత్తులో, వాళ్ళ ఇళ్లలో పిల్లలు వికలాంగులై పుట్టి అల్ల తెలలేక మంచం మీద పడి కుష్ఠరోగంతో కుళ్ళి కుళ్ళి కురుంగి నశించిపోతారు వాళ్ళు. పందులు జన్మెత్తుతారు తర్వాత, ఆ పందుల్ని మళ్ళీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళని మూతి కట్టేసి బతికొండగా కాల్చి చంపేస్తూ ఉంటే శిక్షలు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ పందులు ఎలాగ ఏడుస్తున్నాయి, రోజు పందికి మూతి కడితే ఏడుస్తున్న పందులన్నీ పూర్వం విగ్రహాలు పగలబట్టినవే కాబట్టి ఇవేమి అంత తేలిక కాదు. ఇవాళ చేసినంత పాపం చేసినట్టుగా పోదు, చేసిన ప్రతి పాపము ఒకప్పుడు మళ్ళీ అనుభవించవలసిందే. అందువల్ల అలా చేయకూడదు కదా. మీ అమ్మాయి గారికి అంతగా ఇష్టమైతే ఇక్కడికి వచ్చి పూజించుకుని పెడుతూ ఉండమనండి. ఇది ఒక దివ్య క్షేత్రం అయ్యింది, లక్షల మంది వచ్చి చూస్తున్నారు ఈ క్షేత్రాన్ని అనగా, మహారాజా తెలివితేటలతో సమాధానం చెబుతున్నావు కానీ ఇది ధర్మం ఎలా అవుతుంది, దొంగ సొమ్ము ప్రతిష్ఠించావు, ఆ విగ్రహం తీసివ్వవలసిందే అన్నాడు. మీరు యోగులు అలా మాట్లాడకూడదు, దొంగ సొమ్ము ఇంకోటి ఇది విగ్రహం, ఇది నేనేం దాన్ని ధనం కోసం అట్టే పెట్టలా, అపూర్వ రీతిలో ఒక దేవాలయం కట్టాం, సకల మునులు వచ్చి ప్రతిష్ఠ చేశారు, ఆ విగ్రహం పెకరించడం మహాపాపం అవునా కాదా అనగానే ఇంకొక విషయం చెబుతాను విను, నీ రాజ్యం చిన్నది, నువ్వు బ్రాహ్మణ వీరుడివి, మా రాజు క్షత్రియుడు, పైగా మా రాజుగారి దగ్గర 3.5 లక్షల సైన్యం ఉంది, నీ దగ్గర ఇంత చేసి 50 నుంచి 1 లక్ష మధ్య సైనికులు మాత్రమే ఉన్నారు. మా రాజుగారికి సామంతరాజులు 10 మంది, మిత్రరాజులు 25 మంది ఉన్నారు, వాళ్ళందరి సైన్యం కలిస్తే 30 కోట్ల సైన్యం ఉంటుంది. వాళ్ళంతా ఆ సైనికులతో నీ నగరం చుట్టుముడితే నీ నగరాన్ని 3 రోజుల్లో భస్మం చేసేస్తారు. మా మహారాజు బలవంతుడు, ఆ విషయం నీకు తెలుసు. ఆ రాజుగారంటే ఎవరైనా తడుస్తారు. ఆయన యుద్ధానికి వచ్చి ఈ ఆలయాన్ని పెకలించి విగ్రహం పట్టుకుపోకముందే నీ అంతట నువ్వు విగ్రహిస్తావని చెబుతున్నాను అనగానే అప్పుడు చిరునవ్వు నవ్వి, ఇది మరీ మంచిది, మీ రాజుగారు మా నగరం మీద దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని పడగొట్టి విగ్రహం పట్టుకుపోతే నాకు పాపం ఉండదు, ఎందుకని నా అంతట నేను విగ్రహం పెకలించలేదు గనక. మీ రాజుగారికి తొందరగా వెళ్ళి చెప్పి ఆ పని ఏదో చేయించండి, నేను నా చేతులతో పెకలించలేను. మహాత్మా, మీ ప్రయాణానికి మంచి ఓడ, ఆ ఓడను నడిపే సిబ్బందిని ఇస్తున్నాను అని ఆయనకి కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. ఆహా, ఈ రాజు ఎంత ఉత్తముడు, ఇంత బెదిరిస్తే కూడా నన్ను ఎంతో గౌరవంగా చూశాడు. సన్యాసులు అంటే ఆయనకి ఎంత భక్తి, ఆయన కదా నిజమైన సన్యాసి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు దొంగ సన్యాసులు అనుకుని ఆయనకి శుభం కలుగ్గా కారి దీవించి బయలుదేరాడు. ఈసారి గాలి బాగుండడం వల్ల 10 రోజుల్లో ప్రయాణంలో, ఓడ ప్రయాణం కాబట్టి 10 రోజులు పట్టింది, మామూలుగా అయితే ఇంకా వేగంగా వెళ్ళిపోవచ్చు కానీ ఓడ ప్రయాణంలో వెళ్ళి వెంటనే అంతఃపురంలో ప్రవేశించాడు. గురువుగారు, గురువుగారు అన్నది రాగానే అనంగలతిగా, అంటే గురువుగారి ముఖంలో ఒక రకమైన ఉత్సాహం కనబడుతుంది కదా, అందుకని గురువుగారు మా అమ్మవారిని చూసే వచ్చి ఉంటాడు అనుకుని దండం పెట్టగానే, అమ్మాయి నీవు నిరంతరం పూజించే జగదంబని కన్నులారా చూశాననగానే వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయింది ఆవిడ. మహాత్మా, నా ప్రాణం నిలబెట్టావు, నీవు అమ్మని చూడకుండా వచ్చాను అని చెబితే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, లేదా విషం తాగి చచ్చిపోదామనుకున్నాను, నా అదృష్టవశాత్తు అమ్మవారు కనపడింది అనే మాట చెప్పావు, నా ప్రాణం నిలబడింది, అక్కడ అమ్మ కనబడింది, ఇక్కడ ప్రాణం నిలబడింది. మరి ఇంకెందుకు ఆలస్యం? అమ్మను తీసుకొద్దామా అంటే అదే సమస్యమా అని జరిగిందంతా చెప్పి, శ్రీదర్శనుడు అనే ఒక మహానుభావుడు చాలా సుందరుడు, ఆ రాజు నేను కళ్ళారో చూశా, ఓ 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటాయి, కుర్రాడు ఎంత అందంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఇద్దరు అంత అందంగా ఉంటారు, ఒకడు పద్మాకర్ గారు, ఒకడు ఆ శ్రీదర్శనుడే. ఇంత అందగాళ్ళు ఈ ప్రపంచంలో మరి ఎక్కడ ఉండరు. అంతటి మహారాజు గారు తన భార్య పద్మినితో కలిసి ఆ విగ్రహాన్ని ధారానగరంలో ప్రతిష్ఠించాడు. ఎంత అద్భుతమైన ఆలయం కట్టాడు ఆయన. కేవలం 3-4 నెలల్లో ఆలయం కట్టించి ప్రతిష్ఠ కూడా చేశాడు. ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఆ సమయంలో ఎంతోమంది పారాయణులు చేశారట. ఆయన ఎంతో దానం చేశాడు, అన్నదానం చేశాడు. ఆ ఆలయం క్షేత్రమైపోయింది. ప్రపంచంలో అన్ని మూలల నుంచి జనులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించగడుతున్నారు. అందుకే ఆయన ఆ విగ్రహం తీసి ఇవ్వనంటున్నాడు. నేను కూడా ఏమనలేకపోయాను, నువ్వు చూడలేదు కానమ్మా, ఆ ఆలయం వైభవం చూస్తే నాకు కూడా అసలు మన అమ్మవారు అక్కడే ఉండిపోతే బాగుండనిపించింది. అయినా రాజుగారిని బెదిరించాను నీకోసం. రాజుగారు లొంగలేదు, యుద్ధానికి వస్తే రమ్మను, విగ్రహం పెకలించుకుపోయినా పర్వాలేదు, పౌరుషంగా పోరాడి మరణం పొందుతాను, అప్పుడు వాళ్ళు విగ్రహం పట్టుకుపోవచ్చు, నేను మాత్రం పెకలించలేనంటున్నాడు. ఆయన చెప్పింది బాగానే ఉందనుకో, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇది విచిత్రంగా ఉంది ఈయన సంభాషణ. ఇప్పుడు అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది అన్నాడు. అదే ఒకటి గురువుగారు అలా అంటారు, అసలు మా అమ్మవారు వచ్చిందని తెలిసింది, దగ్గర నుంచి మా అమ్మ ఎక్కడుందో తెలిసింది అనగానే నా మనస్సు పరవళ్ళు తొక్కుతున్నది. ప్రస్తుతం అమ్మవారు ధారానగరంలో ఉంది, నా అమ్మ నా దగ్గరికి రావలసిందే, ఏమైనా పర్వాలేదు అని ముందు గురువుగారిని వెంట పెట్టుకుని నగరంలోకి వెళ్ళి తండ్రి సభలో ఉండగా వెళ్ళి, నాన్న ఈ గురువుగారి ద్వారా మన విగ్రహం ధారానగరంలో ఆలయంలో ప్రతిష్ఠింపబడిందని తెలిసింది, మీరు మహావేగంగా మన సైన్యాన్ని పోగు చేయండి, ఆ రాజుగారు యుద్ధానికి సిద్ధం తప్ప విగ్రహం ఇవ్వనంటున్నట్ట, కాబట్టి ఇప్పుడు రాయబారం దండగా యుద్ధానికి పోదాం, వెళ్ళి ఆ రాజు సంగతి ఏమిటో చూసి విగ్రహం పెకలించి మళ్ళీ తీసుకొచ్చి మన మందిరంలో ప్రతిష్ఠించుకుని పూజిద్దామంది. ఇంకేముంది, నా కూతురు ఏది అడిగితే అదే అన్నాడు ఆయన. నువ్వు కా అంటే కాక్కి అంటే కీ, కూతురు అంటే అంత ఇష్టం, ఒక్కతే కూతురు అమ్మవారి వరప్రసాదం, పుత్ర కామేష్టిలాగా ఆవిడ అంబాయాగంతో పుట్టిందండి, పుత్రికా కామేష్టి అనమాట, అందుకని నువ్వు చెప్పినట్టే చేస్తాం అని గురువుగారు, ఏమాత్రం సైన్యం ఉంటుందంటే అతని దగ్గర అయితే ఒక 50,000 నుంచి 1,00,000 వరకు సైన్యం ఉంటుందండి, అవన్నీ పక్కన పెడితే ఆయనకి ఎవరో ఒక యక్షుడు కత్తి ఇచ్చిందిట, ఆ కత్తి ఉన్నంత వరకు అజేయుడని విన్నాను, అన్నిటికీ మించి బేతాళుండి రాత్రికి రాత్రి చీకట్లో వశం చేసుకున్నవాడు, కాబట్టి పౌరుషం ఉన్నవాడు, పరాక్రమవంతుడు, గుణములున్నాయి, సుందరుడు, అందగాడు, మంచి గుణాలుండి పరాక్రమం ఉండి సాహసం ఉండి పట్టుదల ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు అనగా, అయితే చిన్న చిత్తగా సైన్యం సరిపోదనుకున్నాడు రాజుగారు. తన మిత్రులందరికీ వెంటనే ఒక ఉత్తరం రాసి పంపాడు, నేటికి 3 రోజుల్లోపు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓడ సైన్యంతో నాతో పాటు రావలసింది, మిత్రునికి సమయానికి సాయం చేయండి అనగానే 50,000 చొప్పున సైనికులతో మిత్రులంతా వచ్చారు. వెరసి 30 మంది రాజులు, 30 × 50,000 దాన్ని బట్టి ఆలోచించండి, 1,500,000 సైనికులతో యుద్ధానికి బయలుదేరారు. 1,00,000 సైన్యం ఉన్నవాడి మీదకి 1,500,000 మంది సైనికులతో మహాపరాక్రమవంతుడైన అనంగసేనుడు బయలుదేరాడు. ఈలోపు అనంగలతిక మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారండి వీళ్ళు వెళ్ళడానికే కనీసం 10 రోజులు పడుతుంది, ఆ తర్వాత సముద్రం దగ్గర నుంచి సైనికులు నేల మీద నడిచి 3-4 రోజులకి ధారానగరాన్ని చుట్టుముడతారు, అంటే కనీసం 15 డేస్ పడుతుంది, ఆ తర్వాత యుద్ధం ఎంతకాలం దొరుకుతుందో, ఆ తర్వాత ఎప్పటికీ ఆ విగ్రహం మన నగరానికి వచ్చానో, కాబట్టి కనీసం నెల కంటే ఎక్కువ పడుతుంది, కానీ ఈలోపు మన అమ్మవారు మనకు కంటపడదు, నేను అప్పటిదాకా అమ్మని చూడకుండా ఉండలేను, మా అమ్మ లేకపోతే నా బతుకంతా బొమ్మ అయిపోయింది, నా దిమ్మ తిరిగిపోతున్నది, కాబట్టి ఓ పని చేద్దాం, మా నాన్నగారు మీరు లేకుండా యుద్ధానికి వెళ్ళడం, నేను వస్తానంటే ఆడవాళ్ళు రావడానికి వీల్లేదంటాడు, కాబట్టి నేను నా స్నేహితురాలు మగవేషం వేసుకుని మీతో పాటు మీ శిష్యులు అని చెప్పేసుకుని వచ్చేస్తాం. మీరు ఎలాగో శిష్యులతో ప్రయాణం చేస్తుంటారు కదా, గురువుగారు ఎక్కడికెళ్ళి ఇద్దరు శిష్యులు ఉంటారు పక్కన, మేమిద్దరం మగవేషం వేసుకుని మీతో వస్తాం, మమ్మల్ని తీసుకుపండి. అప్పుడు యుద్ధం జరిగేలోపు గుళ్ళోకి వెళ్ళి అమ్మని చూసి ప్రార్థిస్తాను, అప్పటిదాకా నాకు ప్రాణం నిలబడ్డదు, నా మనస్సులో ఉండదు అన్నది. సరేనమ్మా అన్నాడు ఆయన. వీళ్ళిద్దరికీ మగవేషం వేస్తే అచ్చం ఓ 20 ఏళ్ళు 21 ఏళ్ళ యువకుల్లో ఉన్నారటండి వాళ్ళు, అంత అందంగా ఉన్నారట. కొంతమంది ఆడవేషంలో ఉన్నా బాగుంటారు, మగవాళ్ళకి ఆడవేషం వేస్తే కొంతమంది అచ్చం ఆడవాళ్ళలా కనబడతారండి, కొంతమంది ఆడవాళ్ళకి మగవేషం వేస్తే అచ్చం పురుషోత్తముల్లాగే ఉంటారు. వీళ్ళిద్దరికీ ఇటు పరమ సౌందర్యమైన స్త్రీ రూపము ఉంది, మగవేషం వేస్తే మీసం అంటిస్తే కుర్రాళ్ళలాగే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ మీసం అవి అంటించి కొంచెం గడ్డం పెట్టించి మళ్ళీ మామూలు వేషం అయితే ఇబ్బంది కనుక సన్యాసి వేషం వేయించాడు. ఆయన లేడీ సన్యాసుల్ని మగ సన్యాసుల్ని చేశాడు. నెత్తికి జోటం కట్టాడు, ఏదో కాషాయ వస్త్రం తగిలించాడు. నా శిష్యులు ఇద్దరు సన్యాసులు నాతో వస్తున్నారు మహారాజా అనగానే మీ శిష్యులు వస్తే అభ్యంతరం ఏమిటన్నాడు రాజుగారు. ఆయన గుర్తుపట్టలేకపోయాడు కూతుర్నిని, కూతురు పక్కన ఉన్న చెలికెత్తిని. అలా వేషం వేసుకుని ఓడెక్కారట యోగితో పాటు వాళ్ళు. వాడ ప్రయాణం అయ్యింది. క్రమంగా సముద్ర తీరంలో దిగాక అక్కడి నుంచి ధారానగరానికి వెళ్ళారు. వెళ్ళడంతో రాజుగారు నగరం చుట్టూత ఈ 15 లక్షల సైన్యాన్ని మోహరించి ఒక రాయివారిని పంపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మా విగ్రహం మాకు పంపావా, నీతో విగ్రహం ఉండదు, విగ్రహం అంటే యుద్ధం అని కూడా అర్థం, మా విగ్రహం వస్తే విగ్రహం ఉండదు, సంధి కుదురుతుంది. మీరు విన్నారుగా, మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అని 4 రకాలు ఉన్నాయి. పంచతంత్రంలో తెలుగులో 4 రాశారు. అందులో విగ్రహం అంటే యుద్ధం అని అర్థం. మీ ఇద్దరికీ మధ్యలో విగ్రహం పెడతాను అంటే మీ ఇద్దరికీ మధ్యలో తగాదా పెడతానని అర్థం అన్నమాట. రాజుగారు అంత చమత్కారంగా విగ్రహం మాకు ఇవ్వకపోతే విగ్రహం తప్పదని హెచ్చరిస్తూ ఓ రాయిబారిని పంపాడు. రాయిబారు వచ్చినా సరే యుద్ధానికి వచ్చాక ఇంకా సంధి ఏమిటి, మీరు యుద్ధం చేయండి, జయాపజయాలు దైవాధీనాలు, ఏం జరిగితే జరుగుతుంది, నేను మాత్రం విగ్రహాన్ని పెకలించను అన్నాడు ఆయన. అని మెల్లిగా నడుచుకుంటూ అమ్మవారి ఆలయానికి, ముందు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పూజిస్తాడుగా, శివుణ్ణి పూజిస్తే అమ్మ వచ్చింది, అమ్మని పూజిస్తే శివుణ్ణి, శివుణ్ణి పూజిస్తే అమ్మని పూజించాలి, ముందు శివాలయానికి వెళ్ళాడు. ఈలోపు ఏం చేశారు ఈ సన్యాసి గారు, అమ్మాయి ఈ గందరగోళంలో మనం అక్కడికి వెళ్ళాలంటే కష్టం, మన సైన్యం నగరాన్ని చుట్టుముట్టగానే నగరంలోకి ఎవరు వెళ్ళినా శల్య పరీక్ష చేసి ఏది మెటల్ డిటెక్టర్లు అవి పెట్టి స్కాన్ చేసిన తర్వాత లోపలికి పంపుతున్నారట నగరంలోకి ఎవరినైనా. మీరు ఆడవాళ్ళు అయ్యుండి మగవేషం వేసుకుని నాతో వచ్చారు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకో, భటులు మిమ్మల్ని పరీక్షిస్తారు, అప్పుడు మీరు ఆడవాళ్ళని బయటకు వస్తుంది, అప్పుడు మనం మోసగాళ్ళమని గుర్తించి జైల్లో పెడతారు. కాబట్టి ఇక్కడ ఇంకో టెక్నిక్ చేద్దాం అని వెంటనే వాళ్ళు పురుష వేషం తీయించి సన్యాసినులు వేషం వేయించాడు. సన్యాసినులు ఆడవాళ్లే కాబట్టి టెస్టింగ్లు ఆడవాళ్ళనే తేలిపోతుంది కనుక. అబ్బా గురువుగారు ఏం తెలివితేటలండి మేము అన్నట్టు, అందుకే గురువుగారికి తెలివితేటలు ఎక్కువంటాయి కాబట్టి గురువుగారితో యాత్ర కడితే సుఖం, విడిగా పెడితే ఏమంటే మీ మొహం, గట్టిగా పాస్బుక్ ఇస్తే బ్యాంకులో పారేసుకుంటాం, టిక్కెట్ తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, మన భాష ఏమనకు అర్థం, పిల్లలా పిల్లలా అంటారు, ఏం పిల్లాలో మలాలో తెలియదు నాకు, పిలవాలని కూడా అనలేము. కాబట్టి గురువుని ఆశ్రయిస్తే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుర్రాళ్ళు చూస్తానికి భయం వేస్తుందండి. ఒరే నాయన, టిక్కెట్ దొరకకపోతే పూరి నుంచి రైలు బయలుదేరుతుంది, పూరి నుంచి కానీ ఛత్రపూర్ నుంచి కానీ టిక్కెట్ తీసుకొచ్చంటే అక్కడ దాకా వెళ్ళి ఎక్కడం కష్టం కదండి అంటాడు. నేను చెప్పేది పూర్తిగా వెనరా పిచ్చాడా, పూరి నుంచి ద్వారక లేక ఛత్రపూర్ నుంచి ద్వారక తీసుకుని బోర్డింగ్ కట్టి ఏలూరుని రాయించుకోమంటే ఆయన వరంగల్లో ఎక్కుతాటండి అంటాడు. పోనీ వరంగల్లోనే బోర్డింగ్ని పెట్టుకోవచ్చు కదా, అది కూడా ఎక్కట్లేదండి వాళ్ళ పిల్లలకి, అసలు ఏం బుర్రమని ఇట్లా ఏం చదువుతారో ఏమిటో తెలియదు. 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలే తప్ప అందులో చిల్లర వస్తుందని కూడా తెలియదు. 500 నోటు ఇస్తే 500 నోటు ఇచ్చేసి వచ్చేసట, చిల్లర తేకుండా వచ్చాడు ఒకడు. 500 నోటు ఇచ్చారు కాబట్టి 500 ఖర్చు అనుకుంటున్నాను అన్నాడు. 100 రూపాయలు ఫోను 400 తిరిగి వస్తుందని కూడా తెలియదు. పిల్లల్ని మనం అలా పెంచుతున్నాం, రోజు ఓ ఫోన్ ఇచ్చి వాట్సాప్లు చూసుకోమంటే టిక్ టిక్ అని కొట్టుకుంటూ నానా దరిద్రపు వాట్సాప్లు అంటే చూసుకుంటూ సోది చూసుకుంటూ జీవితం పాడు చేసుకుంటున్నాం. పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పాలి, చురుకుతనంగా పనిచేయాలి, ఎక్కడ ఒక్క వస్తువు బీరుపోకుండా చూసుకోవాలి, తెలివితేటలు ఉండాలి, లగేజీ ప్లాట్ఫారం మీద అక్కడ వదిలేసి దూరంగా పోతే అది ఎత్తుకుపోతారని ఊహ ఉండాలి. ఏమి ఉండలేదు, వాళ్ళ అలా వదిలేస్తాడు వెళ్ళిపోతాడు, ఎవడో పట్టుకుపోతాడు దాన్ని. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. అందువల్ల గురువుగారు తెలివైన వాడు కనుక వీళ్ళకి ఆడవేషం వేశాడు. ఇప్పుడు ఈ స్త్రీలను వెంట పెట్టుకొడుతుంటే సన్యాసులు కనుక వాళ్ళని పరీక్షించి వదిలేశారు. మీరు ఎక్కడికి వెడతారంటే గుళ్ళో కన్నారు వదిలేశారు, వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు కదా అందుకని వదిలేశారు. వాళ్ళు వచ్చి గుళ్ళో కూర్చుని ఉండగా సరిగ్గా ఆ సమయానికి శ్రీదర్శనుడు గుళ్ళోకి వచ్చాడు. అతన్ని చూడటంతో అనంగలతికి ఒళ్ళు జల్లుమన్నది. ఈలోపు ఈ మహాత్ముడు ముందుగా పరమేశ్వరుడి యొక్క లింగం, నిలువెత్తు లింగం. ఆ లింగం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. వందే శివం తం ప్రకృతే అనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నభో వదంతర్బహిరాస్థితో యః. పరమేశ్వరుడికి భక్తితో నమస్కరిస్తున్నాను మహాత్మ. ఈ నగరానికి వచ్చినప్పటి నుంచి నిరంతరం నీ పాదపద్మాలను ఆశ్రయించి నీ దయతో బతుకుతున్నాను. శ్మశానంలో బేతాళుడి నుంచి రక్షించింది నువ్వు. మహారాజుగారి రోగం తొలగించడానికి కావలసిన శక్తియుక్తులు ఇచ్చింది నువ్వు. ఈ రాజ్యాన్ని, భార్యని, మంత్రిని ప్రసాదించింది నువ్వు. నువ్వు అనాది పురుషుడివి, ఆది మధ్యాంతాలు లేనివాడివి, ప్రశాంత స్వరూపుడివి, పురుషోత్తముడివి. నీ మాయతో ఈ లోకాలన్నీ సృష్టిస్తున్నావు. నీ మాయయే ఈ ప్రభుత్వం, నీ మాయయే ప్రభుత్వం నుంచి బయటపడడం కూడా. అంటే పదవి వచ్చినా పోయినా అంతా నీ మాయే. ఆకాశం అంతటా ఎలా కనబడుతుందో ఈ చరాచర జగత్తంతా నువ్వు అలా వ్యాపిస్తావు. ఆకాశం ఇక్కడ కనబడుతుంది, హైదరాబాద్లో వెళ్ళి కనబడుతుంది, అక్కడే ఉంటుంది అదే, కానీ అంతటా కనబడుతుంది. అలాగే నువ్వు అంతటా వ్యాపించి ఉంటావు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నువ్వొక్కడివి ఉండడం ఇష్టం లేక ముగ్గురు అమ్మవార్లను తీసుకొచ్చావు అనుకున్నాను. ఆ అమ్మవార్లను ప్రతిష్ఠించాను, భక్తితో పూజించాను. ఆ విగ్రహం ఇవాళ భయంకర శత్రువులతో విగ్రహానికి మూల కారణమవుతుందనుకోలేదు. ఎలా రక్షిస్తావో, విజయమో వీరమరణమో తథ్యం, నేను మాత్రం ఈ ఆలయాన్ని రక్షిస్తాను, కాపాడు అని శివుడికి పూజ చేశాడు. ఇంతలోనే అనంగలతిగా చెలికత్తినిలా పొడుస్తూ అంటోంది. ఈ సన్యాసినులు సైకి వీళ్ళ మధ్యలో ఉండగానే ఈయన ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చాడు. ఎంత అద్భుతంగా రాశారండి అగస్త్యుల వారు ఇక్కడ ఈ ఘట్టాన్ని. ఒక కోణంలో లక్ష్మి, మరొక కోణంలో సరస్వతి, మరొక కోణంలో పార్వతి కనపడుతూ ఉంటే భక్తితో ఆ యువకుడైన కుర్రాడైన మహారాజు గారు వినయంగా ప్రార్థించాట. యాసా పద్మాసనస్థ విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరియా లక్ష్మీ దివ్యై గజేంద్రైర్మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అమ్మవారి దగ్గర కొన్ని గజేంద్రాలు ఉంటాయి. ఆ ఏనుగులు తొండంతో బంగారపు కుండలు పట్టుకొని ఆ కుండల్లో ఉన్న నీళ్ళు అమ్మ మీద పోస్తాయి. ఆ నీళ్లతో అమ్మ స్నానం చేస్తుంది. అందుకే దివ్యై గజేంద్రైర్ మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై. హేమకుంభములు అంటే బంగారపు కుండలు. మణులు తాపడం చేయబడిన బంగారపు కుండలను తొండములతో పట్టుకుని ఏనుగులు గంగానది దగ్గరికి వెళ్ళి ఆకాశగంగా జలం తెచ్చి అమ్మ మీద పోస్తాయి. అప్పుడు ఆవిడ స్నాపిత, స్నానం చేయించబడుతుంది, అనగా ఆ నీళ్లతో తాను స్నానం చేస్తుంది. అటువంటి లక్ష్మి మమ నా యొక్క గృహే ఇంటి యందు వసతు ఉండుగాక. నిత్యం నిత్యము ఉండుగాక. ఇవాళ ఉండే వైపు లక్ష్మి వెళ్ళిపోతేలాగా నిత్యం ఉండుగాక. ఆవిడ సర్వ మాంగళ్యయుక్త, సకల శుభములతో కూడినది, అమ్మ మా ఇంట్లో శుభములతో ఉండుగాక అని ప్రార్థించాడు. ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గర నుంచి సరస్వతి దగ్గరకు వచ్చారు. అద్భుతమైన సరస్వతీ రూపాన్ని చూచాడు. ఆవిడ ఎలా ఉన్నది, తెల్లని రూపంతో ఉన్నదన్నమాట. యా కుందేందు తుషారహారధవళయా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశేష జాడ్యాపహ
అని సరస్వతీదేవిని తెల్లని రూపంతో నమ్మని ప్రార్థించాడు. ఆవిడ ఎలా ఉంటుంది, కొంద మల్లెపువ్వులు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంటుంది, ఇందు చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లగా ఉంటుంది, తుషార మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది, హార ముత్యాల హారం ఎంత తెల్లగా ఉంటుందో అలా మంచి ముత్యాల హారంలా తెల్లగా ఉంటుంది, అంత ధవళ తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటుంది, బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడుతుంది. అటువంటి వీణా వరదండ మండితకర అయిన అమ్మ, వీణా పుస్తకం ధరించే ఆ తల్లి, జపమాల ధరించే తల్లి నన్ను నిరంతరం రక్షించుగాక. సా అంటే ఆమె, మాం నన్ను, సా మాం అని కలపకూడదు, సా మాం పాతు, ఆమె మాం అంటే నన్ను పాతు రక్షించుగాక, ఆ సరస్వతి నన్ను రక్షించుగాక. ఆవిడ మనల్ని రక్షించాలి. ఎటువంటి ఆవిడ, భగవతి, సమస్త లోకాల్లో ఉన్న ఆరు గుణములు కలిగిన తల్లి, లోక పాలకురాలు సరస్వతి, నిరంతరం ప్రవహిస్తుంది, వాగ్రూపంలో ప్రవహిస్తుంది ఆవిడ. నిశేష జాడ్యాపహ, మనలో మందకొడితనం ఉంటుంది, కొంతమందికి చురుకుతనం ఉండదు, వాడు చెప్తే వచ్చే ఏడాదికి చేస్తారనమాట, ఆ ఏడాది తర్వాత కూడా చేస్తారో తెలియదు, వాడి ఫోన్ వస్తే వాడికి తెలియదు, ఇంక పక్కవాడు చెప్తే తప్ప, అలాంటి వాడి వల్ల ఉపయోగం ఉంది మనకి. జాడ్యము అంటే చురుకుతనం లేకపోవటం, మందకొడితనం. అటువంటి మందకొడితనాన్ని సమూలముగా పూర్తిగా అపహ నాశనం చేసి చురుకుగా పనిచేసే శక్తిస్తుంది. అటువంటి సరస్వతికి నమస్కారం అని సరస్వతికి నమస్కరించి ఇప్పుడు అమ్మకి నమస్కరించాడు పార్వతీదేవికి.
హ్రీంకారాసన్న గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం
అని శ్రీచక్ర సంచారిణి అయిన పార్వతిని స్తుతించాడు. స్తుతించి అమ్మ రక్షణ భారం నీది అంటూ ఉండగా వెంటనే యోగీశ్వరుడు వచ్చి నీకు శుభము కలుగ్గాక అన్నాడు. ఈయన ఇప్పుడు వేషం మార్చాడు కదా, అందుకని పాత ఆయన ఈయనని గుర్తుపట్టలేకపోయాడు శ్రీదర్శనుడు. మహాత్మా ఎవరు మీరనగా నాకు అర్థమైందిలేండి, నేను నా ఇద్దరు శిష్యురాళ్లతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాను, మీరే రాజుని అర్థమైంది, ఈ గుడి మీరే కట్టారని తెలుస్తున్నది. ఇంతో పూర్వం ఈ గుడిని పెకలించడానికి కొందరు శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టారని విన్నాను. నా పక్కనున్న శిష్యులు ఉపాసకులు, అందులో నా పక్కనున్న శిష్యురాలు మీ కేసు చూస్తున్నప్పుడే అర్థమైంది ఈ గుడి ఇక్కడే ఉంటుందని. అంటే గురువుగారు ఎంత తెలివైన వాడు ఆలోచించండి, ఈ శిష్యురాలు ఇలా పక్కవాడిని పడవడం, చూడు చూడండం, ఈ చూపులు పెట్టే కనిపెట్టేశాడు. ఈవిడ బుట్టలో పడింది, శ్రీదర్శనుడిని చూచింది, సౌందర్యం వెంట పడింది. ఒక్కసారి ఆయన వరించాక ఇంకెక్కడి నుంచి ఈ విగ్రహం ఎందుకు పెడుతుంది అనుకుని, మా శిష్యుల యొక్క బుద్ధిని బట్టే ఈ అమ్మవారు ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా మీ అమ్మవారు మీ దగ్గరే ఉంటుందని దీవిస్తాను అన్నాడు వాళ్ళు నడపకుండా గురువుగారు. శ్రీదర్శనుడు చిరునవ్వు నవ్వాడు. మహానుభావులైన యోగుల ఒక్క అమోఘం, ఇంత దేవనిచ్చారు. ఇది యుద్ధకాలం, యుద్ధకాలంలో సన్యాసుల్ని, అసలు సన్యాసులే కదా కొత్త వాళ్ళు, ఎవరికి కూడా ఇక్కడ హోటల్స్ ఇవ్వరు, మా సత్రంలో మిమ్మల్ని ఉండమంటాను అని ఒక భటుడిని పిలిచి, రాజుగారి ఆజ్ఞ స్పెషల్ క్యాండిడేట్స్ అని చెప్పి వీళ్ళిద్దరికి ఒక రూమ్ ఇప్పించు సత్రంలో, అక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారు, ఉన్నాళ్ళు ఉండనివి అని శిష్యురాళ్లతో పాటు పంపించి ఈయన అంతఃపురానికి వెళ్ళాడు. ఈయన గురువుగారు శిష్యురాలతో పాటు ఇద్దరితో పాటు సత్రంలో ప్రవేశించాడు. హోటల్లోకి రాగానే, అంటే సత్రంలోకి రాగానే గురువుగారు తలుపు మూసేసి, అమ్మాయి నువ్వు ఆ రాజుగారిని చూసి అంత మురిసిపోతున్నావు, అప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏదో ప్రేమలో పడ్డావు కదా అంటే, గురువుగారు ఇప్పుడు అసలు రహస్యం చెబుతానండి, ప్రేమ కంటే ముందు ఇంకో విచిత్రం చెప్పాలి, దాదాపు ఒక 4-5 నెలల క్రితం 6 నెలల క్రితం నాకు ఒక కళ వచ్చింది. రాత్రివేళ అమ్మవారి దూతలు ఒక మంచం మీద ఒక మహాపురుషుణ్ణి ఎత్తుకొచ్చి నా గదిలో పెట్టారు. అతడు ఎవరో తెలియదు, కానీ అమ్మవారి దూతలు అవ్వడం వల్ల అమ్మే పంపింది అనుకున్నాను. అతడు పరమసుందరుడు, నా మంచం దగ్గరకు వచ్చాడు, నేను అతన్ని చూచాను, అతను నన్ను చూచాడు, మేము ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఒకరి మెళ్ళ ఒకరు దండ వేసుకున్నాం, అతను కొంత గంధం నాకు పూశాడు, నేను గంధం పూశాను. గంధము పొయ్యరుగా పన్నీరు, గంధం పొయ్యరుగా పూసుకున్నాం. అతని కంకణాలు నాకు ఇచ్చాడు, నేను నా గాజులు అతని చేతికేశాను. నా గొలుసు అతనికి, అతని గొలుసు నా మెళ్ళలోనూ పడింది. అప్పటి నుంచి కళ్ళలో చాలాసార్లు పొంగిపోతూ ఎవరా ఆ పురుషుడు, ఇది కళా నిజమా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ చేతికి కంకణములు ఉండడం వల్ల గ్యారంటీగా ఆ కంకణములు ఎవరో వేశారని, గొలుసు ఎవరో వేశారని, ఎవరో వచ్చారని అర్థమయ్యింది. ఇటు అమ్మవారి బెంగ ఇటు ఈ బెంగ రెండు బెంగలతో చిక్కిపోతున్న సమయంలో ఇక్కడికి వచ్చాం మనం. మనం గుళ్ళోకి వెళ్ళాక చూసిన ఆయనే ఆయనని నాకు అర్థమయ్యింది. అమ్మవారు రాత్రికి రాత్రి మంచంతో పట్టుకొచ్చింది, అదిగో ఈ పురుషుణ్ణి, ఈ శ్రీదర్శనుణ్ణి, ఇదిగో చూడండి ఈ కంకణాలు, దీని మీద శ్రీదర్శన అని పేరు కూడా ఉన్నాయి. అప్పుడు నాకు అక్షరాలు సరిగ్గా కనపడలేదు, ఇప్పుడు బాగా కనపడుతున్నాయి, ఇప్పుడు బాగా కనపడుతున్నాయి ఇట్లాండి. అప్పుడు కనపడలేదు, అప్పుడు అమ్మవారి మీద ప్రేమ వల్ల. చూచారు ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇది శివభక్తులకి అమ్మవారు ఉపకారం చేయటం అంటే, మనం శివుణ్ణి పూజిస్తే అమ్మ సాయం చేసుకుంది. ఇతడు మొదట్లో శివభక్తుడు, అమ్మవారు వచ్చి కూర్చుంది అక్కడ. కూర్చోవడం కాదు, ఇద్దరికి కన్యాలాభం కూర్చింది. మధ్యలో యుద్ధం వచ్చినట్టుగా కనపడింది, కానీ అది పోయింది. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అయ్యింది. అసలు ఎంత అద్భుతమైన కథలండి ఇవి. ఎట్నుంచి ఎటు తిప్పుతుందో తెలియదు భగవంతుడి యొక్క లీల. తీరా ఇప్పుడు అతడే నన్ను వలచినవాడు. గుడి చూశాను, గుడిలో ఉన్న అమ్మను చూశాను. ఎన్ని జన్మలు ఎత్తితే ఇలాంటి గుడి కట్టగలం, ఇలాంటి భోగాలు వస్తాయి. అందువల్ల గుళ్ళోనే అమ్మ ఉంటే బాగుండేమో అనిపిస్తోంది అంది ఆవిడ. నాకు అర్థమైందిలే, గుళ్ళోనే అమ్మ ఉండాలి, నువ్వు కూడా ఈ గుడికి దగ్గరలో ఈ భవనంలో ఉండాలి. ఓలమ్మ నాకు తెలియదు ఏటమ్మా మీ ఆడవాళ్ళ సంగతి అన్నాడు ఆయన బాబు శిష్యురాల మీద అభిమానంతో. ఆ రోజుల్లో ధ్వని యంత్రములను ఉండేవి. అంటే ఎవరైనా తమ ఇళ్లల్లో మాట్లాడుకుంటే ఆ మాట్లాడుకున్నవి అందులో రికార్డు అవుతాయి. ఇప్పుడు మనం టేప్ రికార్డులు అంటున్నవి అలాంటివి. ఇవి భారతంలో ఉన్నాయి. భారతంలోట పాండవులు కౌరవులు శత్రువులు శిబిరాల్లో ఈ ధ్వని యంత్రాలు పెట్టేవారట. ఓ సన్నని ఇత్తడి రేకు మీద మనం ఏం మాట్లాడినా అది రికార్డు అవుతున్నట్టు, గ్రామ్ఫోన్ రికార్డులాగా. దాన్ని మళ్ళీ తెల్లవారుజామున గోడ చీరలు పట్టుకొచ్చి అప్పగిస్తే దాన్ని ఎలాగా చెవి దగ్గర టింగ్ టింగ్ అని కొడితే అందులో మాటలు అర్థమైపోతాయి, స్పష్టంగా ఇంచుమించుగా అర్థమవుతాయి. అంటే అప్పుడు కూడా రికార్డు చేసేవారన్నమాట. ఈ గదిలో శ్రీదర్శనుడు వీళ్ళని స్పెషల్ క్యాండిడేట్స్గా పంపించాడు కదా. ఈ మంత్రి గారికి తెలిసింది మా మిత్రుడు తొందరపడి ఎవడనో పంపుతున్నాడు, వీళ్ళు ఎవరో ఏమిటో, సన్యాసుల వేషంలో వచ్చిన గోడచారులేమోనని ఈ ధ్వని యంత్రం కింద పెట్టాడు టేప్ రికార్డర్. వీళ్ళు రాత్రి అక్కడ పడుకున్నప్పుడు అర్ధరాత్రి వాళ్ళు గోడచారులు వచ్చి జాగ్రత్తగా ఆ యంత్రం పట్టుకొచ్చి మంత్రి గారికి ఇచ్చారు. మంత్రి గారు అది నేను మతిపోగొట్టుకున్నాడు. అంటే వచ్చింది ఎవరో మామూలు వాడు కాదు, అనంగసేనుడి కూతురు అనంగలతిగా చెలికత్తే. వాళ్ళ దగ్గరగా మా మిత్రుడు రాత్రికి రాత్రి అమ్మవారు తీసుకెడితే వెళ్ళాడు. అమ్మ ఏం విచిత్రం అనుకుని ఈ యంత్రం పట్టుకుని మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. రేపు లాస్ట్ అండ్ ఫైనల్ డేలో చెప్పుకుందాం మనం. యథాప్రకారంగా ఆరుంపవ్వు దాకా మేస్టార్ ఉపన్యాసం ఉంటుంది, ఆయన ఉపన్యాసం అయ్యాక ఆరుంపవ్వుకి నా ఉపన్యాసం ఉంటుంది. రేపు 8 గంటలకే పూర్తయిపోతుంది. 8:30 అన్నీ స్వస్తులు అయిపోతాయి. ఆ తర్వాత మీకు మీరే మళ్ళీ మరొక సప్తాహం చేస్తున్నాం, భాగవత సప్తాహం. ఎప్పటి నుంచి 13వ తారీఖు భోగి నుంచి మొదలుపెట్టి 19 వరకు శ్రీమద్ భాగవత పారాయణం ఉంటుంది. ప్రవచనాదులు మాత్రం ఇలా ఉంటాయో లేదో తెలియదు మాకు. అది ఇంకా అది ఇంకా అది ప్రవచనం కాదు, కానీ కేవలం పారాయణం ఉంటుంది. అయినా ఈ పీఠంలో నిరంతరం ఏవో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దైవానుగ్రహం వల్ల తొందరలో శివుడు కూడా రావాలని కోరుకోండి. రేపు ఆఖరి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇవాళతో భాగవత సప్తాహం పారాయణ పూర్తయింది కనుక ఇవాళ కృష్ణుడిని తలుచుకుందాం. ఏమంటారు చేద్దాం కృష్ణ స్తుతి?
సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణ మురారీ, పాపహారీ కృష్ణ మురారీ సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనస మరులు గొలిపే సిరులు మేను మరులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనస మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనస స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనస గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనస చక్రధారి కౌస్తుభహారి చక్ర పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనస ఆదిదేవుని పాదసేవ ఆదిదేవుని పాదసేవ భవపయోధికి నావా ఆదిదేవుని పాదసేవ ఆదిదేవుని పాదసేవ భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనస చక్రధారి కౌస్తుభహారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనస
నమః పార్వతీపతయే గోవిందా.